ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి మనం చదువుకుంటున్నాం. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి అంటే, ఐశ్వర్యము అనేది మీ మానసిక స్థితి వల్ల ఏర్పడుతుంది. అది మన పాయింట్ ఆఫ్ కంటెన్షన్. ఐశ్వర్యము అనేది బాహ్య పరిస్థితుల వల్ల ఏర్పడదు. ఆ ఐశ్వర్యము అనేది కేవలము మీ యొక్క మానసిక స్థితి మీద ఏర్పడుతుంది అని చెప్తూ, ఆ మానసిక స్థితి ఉన్నవాళ్ళకి మనం ఏం నేర్పక్కర్లే, ఆ మానసిక స్థితి ఉన్నవాళ్ళకి ఐశ్వర్యాలు వాటంతట అవే వచ్చేస్తాయి. నేను మొన్న మీకు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా చెప్తాను, ఆయనకి ఎంత కావాలి అంటే 10,000 రూపాయలు అంటే ఎంత అంటాడు, 500 రూపాయలు తగ్గిస్తే చాలంటాడు. బేరము అనేటటువంటిది ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి కాదు, అది గుర్తుంచుకోండి. కొసరు అడగటము అనేటటువంటిది ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి కాదు. ఐశ్వర్యం యొక్క మానసిక స్థితి ఏమిటి అంటే టు గివ్. నువ్వు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ద ఎంటైర్ టెక్నిక్ అది. టిప్పింగ్ అని వెబ్సైట్లో ఓ విచిత్రమైనటువంటి ఏమంటామంటే, వెబ్సైట్లో టిప్పింగ్ అని కొట్టి చూడండి ఎక్కడికి వెళ్తారో మీరు. టిప్పింగ్ అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఆర్జించిన దాంట్లో 1/10 నువ్వు సమాజానికి ఇచ్చేయాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కండిషన్ అసలు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా, లేకపోతే ఒక సీఏని పెట్టుకుని హౌ టు అవాయిడ్ ఏ ట్యాక్స్, నో అవాయిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. నువ్వు ఎంత సంపాదిస్తే అంత 1/10 ఇచ్చే నువ్వు. సీ వాట్ హ్యాపెన్స్ అంటాడు వాళ్ళు. ఆనెస్ట్గా ఇచ్చేయాలి నువ్వు. నీ మీద ఎవడో ఉండడు కాపలాదారుడు. ద ఎంటైర్ రిలీజియస్ డెవలప్మెంట్, దేవాలయాలు అవంతా కూడా దక్షిణ మీద ఆధారపడి ఉంటాయి. దక్షిణ అంటే అడిగితే ఇచ్చేది కాదు, అడగకుండా ఇచ్చేది. అంతేత 1/10 ఆఫ్ యువర్ ఎర్నింగ్స్, నీది ఎంత వచ్చినా. స్కూల్ గోయింగ్ పిల్లలు వాళ్ళు ఉన్నారు, మరి మాకే ఎర్నింగ్స్ ఉండదు కదా. పాకెట్ మనీ ఇస్తారు, ఆ పాకెట్ మనీలో 1/10. నువ్వు ఎంత వస్తుందో దాంట్లో 1/10 సమాజానికి ఇచ్చేయి. ఈ సమాజానికి ఇచ్చేయటం ఒకటి వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్. కానీ అంతకంటే ప్రాఫిటబుల్ బిజినెస్ ఏంటంటే, ఈ నాటు కోసుకునే సిద్ధాంతాన్ని తెలిసిన గురువుకి నువ్వు ఇచ్చావనుకో, ఇట్ వర్క్స్ వండర్స్. సాయి జీవితంలో మీకు దీని యొక్క ప్రూఫ్స్ కనిపిస్తాయి. ముక్కు పిండి మరీ దక్షిణ వసూలు చేసేవాడు. దక్షిణ ఎవరి దగ్గర ఆయన లాక్కున్నో వాళ్ళందరూ అదృష్టవంతులే అని మీకు తెలుసు కదా. అంచేత ఈ శ్రమ సమయము, నిన్న చదువుకుంటున్నాం మనం, శ్రమ సమయాన్ని ఉపయోగించి మీరు ఎన్ని మ్యాజిక్లైనా చేయగలరు. ఇది ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాలి, మీ పిల్లలకి చెప్పాలి. శ్రమ సమయం, ఇవి రెండు వనరులు ఉన్నాయి. సమయము అనేది అందరికి ఈక్వల్గా ఇచ్చాడు భగవంతుడు. ఎవరికైనా 24 అవర్సే, ప్రైమ్ మినిస్టర్ అయినా 24 అవర్సే, అడుగు తినేవాడైనా 24 అవర్సే. కానీ ఆ 24 అవర్స్లో నువ్వు ఏ యాంగిల్లో శ్రమ పడతావు దాన్ని బట్టి నీకు రిజల్ట్స్ వస్తాయి. ఇది మీరు నోట్ చేసుకోవటమే కాదు, మీ పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంకెక్కడ కన్సెషన్స్ కానీ షార్ట్ కట్స్ కానీ ఏమీ లేవు, నువ్వు ఎంత కష్టపడితే అంత వస్తుంది. కానీ మూడో పాయింట్ ఇక్కడ చెప్పబడనది, మన భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు చెప్పింది ఏంటి అంటే, దక్షిణ 1/10 ఆఫ్ యువర్ ఎర్నింగ్స్. అది అందరూ గుర్తుంచుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా, మల్టీమిలియనర్స్ అందరూ కూడా 1/10 ఆఫ్ దర్ ఎర్నింగ్స్ స్పిరిచువల్ పర్పసెస్ ఇచ్చేస్తారు. బిర్లా టెంపుల్స్ మీరు విని ఉంటారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనం మనం దాన్ని, ఏమంటాం బిర్లా టెంపుల్ అంటాం. అక్కడున్న దేవుడు బిర్లా, మరి వెంకటేశ్వర స్వామి అనాలి కదా. మీకు అసలు అర్థం కావటం లేదు, అసలు ఆ మాటలోనే ఆ బిర్లా యొక్క ఆ గివింగ్ ఆస్పెక్ట్ ఎంత ఎత్తుకో అతన్ని అదగదీసిందో. బిర్లా టెంపుల్స్ అనే అంటాను, ఢిల్లీలో వెళ్ళి బిర్లా టెంపుల్ ఉన్నది, అక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ కదా, బిర్లా టెంపుల్ అనే ప్రసిద్ధి. అంటే మీరు గుర్తుంచుకోండి, ద బిర్లాస్ రిచ్నెస్కి ఒక కారణం ఏంటి అంటే దిస్ కంటిన్యూస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్. ఒక చోట ఎక్కడైనా టెంపుల్ ఆగిపోతే మళ్ళీ ఇంకో చోట టెంపుల్ స్టార్ట్ అయిపోతుంది. చిన్న చిన్న టెంపుల్స్ కడతాడా, ఒక గజం రెండు గజాలు కాదు, మార్బుల్స్ టెంపుల్ కట్టడానికే ఆయనకి అన్ని కోట్లు వస్తూ ఉంటే ఆయన సంపాదన ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి. హీఈస్ జస్ట్ గెటింగ్ ఇట్ అవే యాజ్ హోమ్. ఇంకా 1/10 అన్నమాట అది ఆయన సంపాదించిన దాంట్లో. మనము ఏమంటామో తెలుసా, 80 ఇయా 80 సిఆ ఏంటది ఉందా అప్పుడు ఇస్తామండి డొనేషన్. మనం చాలామంది అడిగారు ఇక్కడ కూడా, మాస్టారు చాలామంది అడుగుతున్నారండి మేము అప్లై చేద్దాం దానికి. ఏమయ్యా వాడి డబ్బు నీకు ఎందుకు, అసలు నీకు అర్థమైందా అది ఎంత తప్పు, వాడు ఎందుకు ఇస్తున్నాడు నీకు, నీ మీద ప్రేమ ఉండే కాదు, ఎందుకు ఇస్తున్నాడు ట్యాక్స్ అకౌంట్. ఆ అమౌంట్ భలేగా నీకు ఉపయోగపడుతుంది, డోంట్ గో ఫర్ ఇట్. నెవర్ ఆస్క్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్ టు హెల్ప్ అస్. హూ ఆర్ దే టు హెల్ప్ అస్, వీఆర్ హెల్పింగ్ దెమ్ బై టేకింగ్ దేర్ మనీ అన్నది గుర్తుంచుకోండి. వాళ్ళకి నాటుకోవటం చేత కాదు, షేర్ మార్కెట్లో లాగనమాట. ఇట్ ఈస్ అ ప్యూర్ షేర్ మార్కెట్, బట్ ఇక్కడ లాస్ అనే ప్రసక్తే లేదు. షేర్ మార్కెట్లో మాత్రం ట్రెమెండస్ లాసెస్ వస్తూ ఉంటాయి, కానీ హియర్ దేర్ ఇస్ నో లాస్. అంచేత శ్రమ, సమయము, ఇంకా ఏం నాటుకోవాలి మీరు, 1/10 ఆఫ్ యువర్ ఎర్నింగ్స్. నెక్స్ట్ చెప్తూ ఉన్నాను ఇక్కడ చక్రము అనేటటువంటిది టైం. ఈ టైంలో ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ, డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ మీకు తెలియాలి. అన్ని నేనే చేస్తాను, వాళ్ళు ఎదగరు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎదగరు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చక్రము అంటే ఏంటి, పీరియాడిసిటీ. పీరియాడిసిటీ ఈ టైంకి ఇది అవ్వాలి ప్రతిరోజు అని ఉందనుకోండి, ఆ పని చేస్తూ కూర్చునేటటువంటి వాడు రిచ్ అవ్వడు. ఇంచేత హీస్ డూయింగ్ ఎ మెకానికల్ వర్క్, హీ బికమ్స్ ఓన్లీ ఎంప్లాయీ, హీ కెనాట్ బికమ్ ఏ ఎంప్లాయర్. ఎర్ కాదు ఈ అనమాట, హీ బికమ్స్ ఏ ఈ నాట్ ఏ ఎర్. అంచేత డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్ మీరు చాలా బాగా నేర్చుకోవాలి. ప్లస్ ఎవరికి మీరు డ్యూటీ డెలిగేట్ చేస్తారో వాడికి వాడికి డ్యూటీకి తగిన ప్రతిఫలం కూడా ఇవ్వాలి. మీరు కేవలము ఒక స్పిరిచువల్ మాస్టర్ దగ్గరే ప్రతిఫలం తీసుకోకూడదు, తీసుకుంటే కొంపలు అంటుకుంటాయి. ఎందుకు అంటుకుంటాయంటే నీకు ఆ ఛాన్స్ ఇవ్వటమే నీకు చాలా పెద్ద అదృష్టం ఫర్ ఎ స్పిరిచువల్ మాస్టర్, విత్ ఎ స్పిరిచువల్ మాస్టర్. అంచేత ఆయన దగ్గర సరేనండి నేను జీతానికి వస్తాను, నేను డబ్బు తీసుకుంటాను. అంచేత ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఎంప్లాయ్ పెయిడ్ పీపుల్, వాళ్ళ కర్మ ఎలా ఉందో చూడండి, ఆ ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవ్వవు, ఇంపాసిబుల్. వివేకానంద, వివేకానంద లాంటి డెడికేటెడ్ పీపుల్ రామకృష్ణ మిషన్ అండ్ రామకృష్ణ మఠ్, ఇవి రెండు వేరు వేరు. మీకు తెలుసా తేడా, రామకృష్ణ మఠ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ రామకృష్ణ మిషన్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని తయారు చేస్తుంది. అంటే రామకృష్ణ మఠ్ ఈజ్ ఇట్ డెవలప్స్ టీచర్స్. రామకృష్ణ మఠ్లో నేర్చుకున్నటువంటి వ్యక్తులు రామకృష్ణ మిషన్లో వేరు వేరు యాక్టివిటీస్లో పనిచేస్తూ ఉంటారు, ఓకే. కానీ నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే, వేర్ ఎవర్ యూ ఎంప్లాయ్ సమ్వన్ ఇన్ ఎ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ లూజెస్ ఇట్స్ ఛార్మ్, దాని విలువ పోతుంది. ప్లస్ అసలు అది ఏమి చెప్పదలుచుకున్నదో సమాజానికి అర్థం కాదు. ఇప్పుడు మీరందరూ కూడా రిలీజియస్ బెల్ట్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళే. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరవిందో సొసైటీ అండ్ రామకృష్ణ సొసైటీ, అది రామకృష్ణ మిషన్ చెప్పండి. అక్కడ అరవిందో చెప్పింది చెప్తారండి, ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్పింది చెప్తారని ఇదా జవాబు. కానీ అది కూడా చాలా గొప్పదా, అది కూడా చాలా మందికి చెప్పడం జాత కాదు, మీరు అది ఇప్పుడు చెప్పలేకపోయారు అనుకుంటా. పాయింట్ అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వై టూ ఆర్గనైజేషన్ ఇఫ్ దర్ గోల్ ఈస్ సేమ్? టూ ఆర్గనైజేషన్స్ అక్కర్లేదు కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలుసా? బికాస్ దే ఆర్ స్టార్టెడ్ హ్యావింగ్ హైడ్ ఎంప్లాయీస్. నేను ఒప్పుకోను అందుకే. సెకండ్ బ్యాచ్ ఓకే, నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హెయిడ్ ఎంప్లాయీస్ అవుతాయి ఒప్పుకోను. నేను చాలా స్ట్రిక్ట్గా అడ్డు తగులుతాను. వాళ్ళు ఎంప్లాయ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ దేర్ డూమ్. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే ఎంప్లాయిడ్ వర్క్ ఇంతంటే మీకే తెలియదు అసలు ఏం చేయాలో. గోల్స్ మీకే తెలియ, ఎంప్లాయిడ్ వాడికి ఏం తెలుస్తున్నా, టైం చూసుకుంటాడంతే, నా టైం అయిపోయింది వెళ్ళిపోతానే ఉందండి. ఇంకా వాడేం చేస్తాడు? అంచేత ఈ డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్లో బుర్ర ఉపయోగించుకోకుండా ఉండేటటువంటి డ్యూటీస్ మాత్రమే మీరు ఇతరులకు అప్పచెప్పాలి. వేర్ యూ నీడ్ నాట్ హ్యావ్ టు థింక్. థింకింగ్ అంతా నువ్వు చేయాలి. నువ్వు ఇంకోటికి థింకింగ్ కూడా డెలిగేట్ చేసి ఏ గేమో ఆడుకోవటానికి వెళ్ళావు అనుకో, నీ కంపెనీ ఎగిరిపోతుంది. ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళు అయిపోతుంది. ఇంతేత డబ్బు మాత్రమే నేను పెట్టేశాను కనుక కంపెనీ నాదవుతుంది అనుకోవద్దు. డెలిగేషన్ ఆఫ్ డ్యూటీస్లో చక్రం అంటే ఏంటో అర్థమైందా ఇప్పుడు నీకు? మెకానికల్ యాక్టివిటీ వేర్ యూ నీడ్ నాట్ థింక్. చాలా మందికి పిఏలు ఉంటారు. యూ ఎంప్లాయీ పిఏ, ఇంకేంటి పిఏ నీడ్ నాట్ థింక్. పిఏ చేయాల్సిన పని ఏంటి? గుర్తు చేస్తూ ఉండటమే. ఇవాళ మీకు ఈ పని ఉందండి, ఇవాళ ఈ పని ఉందండి. చక్రం పొద్దున్న 8 గంటలకు మీరు ఈ మీటింగ్కి వెళ్ళాలండి, 10 గంటలకు ఈ మీటింగ్కి వెళ్ళాలండి, 11 గంటలకు మీరు లంచ్కి వెళ్ళాలండి. పిఏ చేయాల్సిన పని ఇదే కదా. దానికి కావాల్సినటువంటి పేపర్స్ కానీ ఏవైనా ఉంటే అవి ఆర్డర్లో పెట్టడం, దానికి సంబంధించింది. ఫర్ దట్ యూ కెన్ ఎంప్లాయ్. అంటే ఈ చక్రీయ క్రమంలో ఉండేటటువంటి వర్క్కి యూ కెన్ ఎంప్లాయ్ లేబర్. కానీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో కూడా ఈ జాగ్రత్తను తీసుకోవాలి. ఈవెన్ ఫర్ దట్ మెకానికల్ ప్రాసెసెస్ యూ నీడ్ దట్ ఎంప్లాయ్ పీపుల్. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకుని సంస్థకి డబ్బు ఇవ్వాలి. రివర్స్ అవుతుంది అక్కడ. అంటే జస్ట్ బికాజ్ హీజ్ అలౌడ్ టు డూ దట్ వర్క్, వాట్ హీ షుడ్ డూ? అప్పుడు వాడి ఇండివిజువల్ లైఫ్లో ఎన్ని మ్యాజిక్లు జరుగుతాయో చూసుకోండి. కానీ ఈ కండిషన్ ఓన్లీ ఫర్ స్పిరిచువల్. అంటే ఆ హెడ్ ప్రాఫిట్ మోటివ్ మ్యాన్ అవ్వకూడదు, హెడ్ మాత్రమే. కానీ ఇక్కడ రివర్స్, హెడ్ మాత్రం ప్రాఫిట్ మేకింగ్గా ఉంటున్నాడు. ఇక్కడ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్. మెనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో ద హెడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఆర్ డెడికేటెడ్. రివర్స్ అవుతుంది. మరి అంతా కలియుగం కదా, అంతా రివర్స్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది గదా. వెన్ వన్స్ యూ సే సంథింగ్ ఐ విల్ గివ్ టు ద సొసైటీ, ఇఫ్ యూ డోంట్ గివ్ సొసైటీ అన్నాను అది గుర్తుంచుకోండి, ఇఫ్ యూ డోంట్ గివ్ ఇట్, నేచర్లో ఉన్న గద ఖచ్చితంగా మీరు తల బదులు కొట్టేస్తుంది. మొక్కుబడి తీసుకోకపోతే వెంకటేశ్వరస్వామి ఏం చేస్తాడు? మీకు ఆ భయం ఉంది కాబట్టే ఆయనకి జారవలసింది జరుగుతోంది. గద లేకపోతే జరగదు. అంటే ఇన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆల్సో ద యమా ఈజ్ ఇంపార్టెంట్. యమా మీన్స్ ద వన్ హూ డిసిప్లిన్స్. యమా అంటే డెత్ అని కాదు, మనకి అలా అలవాటైపోయింది. యముడు అంటే డెత్ అని. యమము నియమము కంట్రోలర్. అంచేత గద ఏం చెప్తుంది? ద కంట్రోలింగ్ ఆస్పెక్ట్. ముఖ్యంగా కంట్రోల్ ఎక్కడ కావాలి నీకు? ఈ మెకానికల్ ప్రాసెస్లో చక్రీయ క్రమాన్ని నువ్వు సమానంగా కంట్రోల్ చేయలేదనుకో. ఇవాళ ఇవ్వవలసినటువంటి డేటా 5 రోజుల తర్వాత ఇచ్చాడు అనుకో, ఏం లాభం? ఇవాళ ఇవ్వవలసినటువంటి డేటా ఇవాళ ఇవ్వాల్సిందే. వెదర్ యూ వర్క్ నైట్ అండ్ డే. ఏమో అర్థమైందా? గదా చక్రం ఇప్పుడు అర్థమైంది కదా. సమాజాన్ని అనేటటువంటి సమాజాన్ని ఉద్ధరిస్తాము అనేటటువంటి మాట మీరు మర్చిపోండి, పూర్తిగా మర్చిపోండి. ఇది పూర్తిగా, ఇది ఒక డిసీజ్ పట్టుకోండి. ఈ కాలంలో చాలామంది నా దగ్గరికి వచ్చి మాట్లాడారు, మేము డబ్బు సంపాదించాక ఆ డబ్బంతా మీకు ఇచ్చేస్తాం, దానికి కావాల్సిన బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చేయండి. నాయన నాకు అంత బ్లెస్సింగ్స్ ఇచ్చే శక్తి ఉంటే అసలు నీకు ఎందుకు ఇస్తాను, నన్ను నేనే బ్లెస్ చేసుకుని ఆ డబ్బు సంపాదించేస్తాను. మీరు గురువుల దగ్గర అది ఎంత వక్రబుద్ధితో ఆలోచిస్తాం అంటే గురువుకి తెలియదు అనమాట. మా గురుదేవుల దగ్గరికి వరల్డ్ రీజనరేషన్ మూమెంట్ అని ఆయన ఒక మూమెంట్ తయారు చేశాడు, ఇట్ ఈజ్ నౌ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ న్యూ ఈరా అని. నేను ఆయన దగ్గర ఇదంతా నేర్చుకుంటున్నటువంటి రోజుల్లో ఒక గుజరాతీ దంపతులు ఇచ్చారు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 30-35 ఇయర్స్ అయిపోయింది, పిల్లలు లేరు. గురువుగారి దగ్గరకు వచ్చి నేను ఆయన గురువుగారి దగ్గర కూర్చొని ఆయనకు వచ్చినటువంటి ఉత్తరాలని సార్ట్ అవుట్ చేసుకున్నాను. గురువుగారు ఏం చెప్పేవారు అంటే నాకు ఆర్థిక సమస్యల ఉత్తరాలన్నీ ఒక చోట పెట్టండి, డిపెండింగ్ అపాన్ దేర్ ప్రాబ్లమ్స్. మా పని అది అనమాట ఆయన దగ్గర. తర్వాత ఆయన దాని మీద ఏం చేసేవాడో మరి మాకు తెలియదు, వాట్ హీ డిడ్ ఇంటర్నల్లీ. అది సార్ట్ చేస్తున్నాను నేను అక్కడ కూర్చొని. ఆర్థిక సమస్యలు వచ్చిన వాళ్ళవి, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళవి, పిల్లలు లేని ఏది చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చారు దంపతులు. ఏంటన్నారు, పిల్లలు లేరండి అని ఊరుకోవచ్చు కదా. అక్కడ భార్య ఏమందో తెలుసా, యుగ నిర్మాణ యోజన చేసే పిల్లవాడు నాకు పుట్టేటట్టు ఆశీర్వదించండి అని. గురువుగారు అన్నారు, పిల్లవాడు కావాలి అన్నంత వరకు ఓకే, నెక్స్ట్ మాట నా దగ్గర మీరు అనకూడదు. ఇదంటే నువ్వే యుగ నిర్మాణ యోజన చేయకపోతే నీ పిల్లవాడు యుగ నిర్మాణ యోజన ఏం చేస్తాడు? లాజిక్ అర్థమైందా? కానీ వీళ్ళు నీ గురువుగారి దగ్గర బ్లెస్సింగ్స్ అడుగుతో, అంటే గురువుకి తెలియదు అనమాట వాళ్ళ, నువ్వు ఇలా అడిగిస్తే ఆయన వెళ్ళాడు. యుగ నిర్మాణ యోజన చేసే పిల్లవాడు కన్నా మీరు బికాజ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ వాడిని గ్రోమనివ్వరు మీరు. ఇంచేత యుగ నిర్మాణ యోజన పిల్లవాడిని కనాలి అంటే నేను ముందు ఏం చేయాలి? ముందు మీరు రండి నా దగ్గరికి అన్నాడు. అంతే ఇంకా పరుగు వాళ్ళు. అంచేత గురువుల్ని మోసం చేయండి. వాడు పాప డైరెక్ట్గానే మాకు పిల్లవాడు కావాలంటే ఏమని ఉండేవారు ఆయన. ఈ టాక్ ఎందుకు మళ్ళా యాజ్ ఇఫ్, అంటే మామూలు మనుషులతో మనం ఎలా మాట్లాడతాము, మనం గురువుల దగ్గర కూడా అంతకంటే ఘోరంగా మాట్లాడటానికి అలవాటు పడిపోయాం. అది కాస్త జాగ్రత్తగా ఆలోచించడానికి, ఎందుకంటే ఈ మాట గురించి నాకు గుర్తొచ్చింది. నువ్వు సమాజాన్ని ఉద్ధరించక్కర్లే. వన్ వన్స్ యూ బికమ్ ఏ మల్టీ మిలియనీర్ ఆటోమేటిక్గా నీ మీద కొన్ని వందల ఫ్యామిలీస్ బతుకుతాయి. అది సమాజాన్ని ఉద్ధరించడమే, నువ్వు మళ్ళా ఏం ఉద్ధరించక్కర్లే కాదా. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, వాడేం పని కట్టుకుని సమాజాన్ని ఉద్ధరించక్కర్లే. ఖచ్చితంగా కొన్ని వేల లక్షల కుటుంబాలు బికాస్ ఆఫ్ హిమ్ దే ఆర్ అలైవ్. ప్లస్ అంతేకాదు, బై ఛాన్స్ కమ్స్ టు ఇండియా, ప్రెసిడెంట్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్స్ వరకు విత్ ఎ బెగ్గింగ్ బౌల్ ది గో టు హిమ్. చూడలేదా పేపర్లో? మీరు మహారాష్ట్రలో పెట్టిందండి మీరు. హి గివ్స్. ఇచ్చేంటే వాడికి అర్థమైపోయింది వాళ్ళకందరికీ. అంటే ఆల్ దీస్ రిచ్ పీపుల్ నో ద మెథడ్ ఆఫ్ గివింగ్. ఇవ్వటం నేర్చుకోండి ముందు. వాళ్ళకది ఒక సెకండ్ ఫీలింగ్ అనమాట. ఇవ్వకపోతే ఏమైపోతుందో. నా లాభయ్యేటువంటి లాభాలు ఆగిపోతాయేమో. అండ్ దే ఆర్ రైట్, దే ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. అంచేత సమాజాన్ని ఉద్ధరిస్తాము అనుకునే యూ డోంట్ ట్రై ఎనీ ప్రాజెక్ట్. మిమ్మల్ని ఉద్ధరించుకోండి. ఉద్ధరేది ఆత్మ నువ్వు కా లక్షాధికారిని. నువ్వు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఓ ఫ్యాక్టరీయో లక్షాధికారివో అయిపోతావో ఆటోమేటిక్గా నీ మీద పారాసైట్స్ ఆటోమేటిక్గా వాళ్తాయి. నువ్వు వద్దన్నా వాటిని దూరం చేయలేవు. అంతేత నువ్వు సమాజాన్ని ఉద్ధరిస్తాను అనుకుని ఏం పెట్టద్దు. ఆటోమేటిక్గా నువ్వు సమాజాన్ని ఉద్ధరిస్తావు. కాస్త ఈ నాలెడ్జ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంటే మేబీ యూ కెన్ యూజ్ దట్ మనీ ఫర్ బెటర్ పర్పజెస్. అంతే, ఇది మర్చిపోవాలి మీరు. కొన్ని మనం కామన్గా చేసేటటువంటి మిస్టేక్స్ చెప్తున్నాను నేను. సమాజాన్ని ఉద్ధరించొద్దమ్మా. నువ్వు గొప్పవాడివి కా. నువ్వు గొప్పవాడివి అయిపోయావుంటే ఆటోమేటిక్గా నువ్వు సమాజాన్ని ఉద్ధరించినట్టే. అంచేత అంచేత మేము ఏ స్కూల్లో చదివించాలండి మా పిల్లవాడిని. ఫస్ట్ పాయింట్, ఇప్పుడున్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ని అడగండి వాళ్ళు ఏ స్కూల్లో చదివారు. 90% వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు, ఇంకొక 90% వీధి బళ్ళలో చదివారు. వాడు బాగానే ఉన్నారు. ఈ స్కూల్ అనేటటువంటిది అనేక యాంగిల్స్లో మీరు వాడుకోవచ్చు. స్కూల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ థింకింగ్. ఇంకా తమిళ సాయి స్కూల్ వాళ్ళ, సాయి స్కూల్ వాళ్ళందరికీ లాభాలు వచ్చాయి కానీ ఆ సాయి నాకు పలకటం చెప్పండి. గాయత్రిని టెస్ట్ చేద్దాం. కష్టం, పెద్ద మంత్రం సాయిరామ్ అంటే తేలిక. ఓం భూర్భువః స్వః తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, వెరీ బిగ్ మంత్ర. ఇదంతా ఎందుకు? మాధవన మహర్షి బెస్ట్. అసలు మంత్రమే అక్కర్లేదు, గురువే అక్కర్లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? శ్రమ సమయము నువ్వు ఇవ్వదలుచుకోలేదు. శ్రమ సమయం ఇవ్వకుండా ఏమీ రాదు. అర్థమైంది అంటే స్కూల్ని మార్చటంలో నా భావం అర్థమైందా? పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తారని కాదు, మీరు ఏ స్కూల్లో నాస్తికవాదం బాగుందండి. అదే ఆ మాట అన్న దగ్గర నుంచి అంటే సడన్ గా నాకు లాభాలు రావటం మొదలెట్టాయండి. అదేంటో ఆ మంత్రం, నాకు మంత్రం చేయటం మొదలెట్టాను, కష్టాలు రావటం మొదలెట్టాయి. మంత్రానికి అంత శక్తి ఉందని మీరు ఒప్పేసుకుంటున్నారన్నమాట. నేను మీకు నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను ఈ సోకాల్డ్ ర్యాషనలిస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పత్రికా జర్నలిస్ట్ కలిసి గణపతి సత్యదానంద స్వామి దగ్గరికి వెళ్ళారు. ఏంటి ప్రూవ్ చేయడానికి అంటే ఆయనలో ఏమీ లేదు అని. ప్రీ కన్సీవ్ నోషన్తో అసలు వెళ్ళకూడదు ర్యాషనలిస్టే కదా. నువ్వు ముందే నువ్వు నిర్ణయానికి వచ్చేసావు అనుకో వీడు వెధవా అని, ఇంకా నువ్వు ఏం చేయదలుచుకున్నా అది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తావు, దెన్ యు ఆర్ నాట్ ఎ ర్యాషనలిస్ట్. సరే వీళ్ళు వెళ్ళారు. ఏ ఉద్దేశంతో వెళ్ళారు? గణపతి సత్యనారాయణ స్వామిని తప్పు అని ప్రూవ్ చేయాలి, ఆయనలో పవర్స్ లేవు అని ప్రూవ్ చేయాలి. గణపతి సత్యనారాయణ స్వామి ఏం చేశాట? అలాగా అన్నట్ట కొన్ని రాళ్ళు మెరిసేటటువంటి రాళ్ళు కింద పడ్డాయిట. ఏం లేదు చెయ్యలే అన్నాడంతే వీళ్ళ ముందు. అంచేత ఏం చేశాడు ఆయన? గణపతి సత్యనారాయణ స్వామి అన్నాడు, రాళ్ళు పడ్డాయి, మెరిసే రాళ్ళు పడ్డాయి, అందరూ తల ఒకటి తీసుకోండి అన్నారు. తీసేసుకున్నారు. తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారట. గణపతి సత్యనారాయణ స్వామి జవాబు ఏమి ఇవ్వలేదండి. ఆయన ఏమిస్తాడు, ఆయనకి ఏమైనా ఛాత్ వస్తే అన్నట్టు అన్నాడు. బాగానే ఉంది. దాని తర్వాత ఏం జరిగిందో ఆయన చెప్పాడు నాకు. కానీ ఆ సంఘటన మీరు ఇంటర్ప్రిట్ చేయండి. ఏంటో దాని తర్వాత ఏం జరిగింది? వీళ్ళు హోటల్ రూమ్కి వచ్చేసారట విజయవాడలో. దాని తర్వాత ప్రతిరోజు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అందరికీ జరిగేది. చిన్న యాక్సిడెంటే, ఎముకలు విరిగిపోవటం, కాళ్ళు విరిగిపోవటం కాదు కానీ చేయి నలిగిపోవటం, లేకపోతే కాళ్ళు నలిగిపోవటం, పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ బట్ నాట్ డేంజరస్. అప్పుడు వాళ్ళందరూ ఏం నిర్ణయానికి వచ్చారు అంటే, గణపతి సత్యనారాయణ స్వామి ఇచ్చినటువంటి రాళ్లల్లో ఏదో ఉందా అని రాళ్ళు పక్కన పడేశారు. అప్పటి నుంచి వాళ్ళకి ఆ యాక్సిడెంట్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఇంతకీ ఈ సంఘటన వాళ్ళు నాకు చెప్పటంతో వాళ్ళు గణపతి సత్యనారాయణ స్వామికి పవర్స్ ఉన్నట్టు చెప్తున్నారా లేనట్టు చెప్పారా? కానీ వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? లేదని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ది టోల్డ్ మీ ప్రీకన్సీవ్డ్ నోట్స్. కానీ వాళ్ళే ఒక నోట్తో ఏం చెప్తున్నారు? ఆయన కావాలనే రాళ్ళు ఇచ్చాడనమాట. చిన్న పెద్ద రాళ్ళు ఇచ్చుంటే 25 ఏళ్ళ వాళ్ళు కొంచెం ఓకే నాకు అనిపిస్తుందేమా. అంచేత స్కూల్ని కాదు మార్చాల్సింది, మీరు మారాలి. మీరు మారిపోతే మీరు స్కూల్లో ఉండక్కనే అక్కర్లేదు. అసలు ఏ గురువు అక్కర్లేదు, ఏ దేవుడు అక్కర్లేదు. ఆ పాయింట్స్ మీరు గుర్తుంచే. ఏంటి మీరు గుర్తుంచాల్సిందే? ఒకటే, రిచ్నెస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అదొక మానసిక స్థితి. ఇవ్వటం అనేటటువంటి వాడికి రావాలే తప్ప, ఇచ్చేయటం అనేటటువంటిది అదొక మానసిక స్థితి తప్ప నీ దగ్గర ఎంత ఉంది అనే దాని మీద కాదు. గాంధీ గారు జీవితంలో దీనికి తగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక అడుక్కునే ఆవిడ గాంధీ గారి మీటింగ్ వచ్చింది మహారాష్ట్రలో. ఆ రోజు ఆవిడ 4 అణాలు అడుక్కుని సంపాదించింది. గాంధీ గారు చెప్పిన మాట విని 4 అణాలు ఇచ్చేసింది. ఇంకో కోటి ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు. ఎవరు గొప్ప? ఇంచేత 10% ఇచ్చేసింది. చాలా గౌరవించాడు ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఆమెని, ఇలాంటి వాళ్ళు కావాలి నాకు అని. పాయింట్ అర్థమవుతుంది, స్టేటస్ మైండ్. అది బిచ్చగత్తి కాదు, అది షీఈ్ వెరీ రిచ్. ఆ రిచ్నెస్ సైకాలజీ డెవలప్ చేసుకోండి, ఇవ్వటం నేర్పండి. మనం పిల్లలకి ఏం నేర్పుతాం? ఇవ్వవద్దు, నీకు బాక్స్లో పెట్టింది నువ్వే తినాలి, పక్కవాడికి ఇస్తే అట్ట. ఏమవుతాడు ఓ పూట మీ అబ్బాయి తిండి తినకపోతే? ఇంట్లో తిండి పెడతాడు, రాత్రి తింటాడు. ఆకలి వేస్తే గ్యారంటీగా వాడే ఇవ్వడు. నువ్వేం వాడికి చెప్పక్కర్లే, నేర్పక్కర్లే, నువ్వు ఇవ్వద్దని. కానీ ఏం నేర్పించావు నువ్వు? ఏం రిచ్ అవుతాడు? సైకాలజీ ముందు మనకుండాలి కదా సైకాలజీ. లేదు, ఏం చేయాలి? నేర్చుకో. మందిచ్చే సైకాలజీ ముందు లేదు. 5 ఏళ్ళు మెడిసిన్ చదివితే మందిచ్చే సైకాలజీ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ అది ఎలా చేయాలో సైకాలజీ మీకు లేదు. ఇంజనీరింగ్ చదివారు, కన్స్ట్రక్షన్ సైకాలజీ వచ్చేసింది. 5 ఏళ్ళు కష్టపడండి ఇక్కడ కూడా, కానీ అలా కష్టపడండి. ఒక క్లాస్ వినేసి మేము ఇంటికి వెళ్ళిపోయి, ఏంటో ఆయన సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ చెప్పాడు, నాకు ఒక 50 పైసా రాలేదు. ఏం చేసామంటే రోజు 7 గంటలు లేచేవాడు సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ విన్నాక రిచ్ పీపుల్ 9 గంటలకు లేస్తారు. అవునా? రిచ్ పీపుల్ 9 గంటలకు లేస్తే వాడు ఎన్ని గంటలకు పడుకున్నాడో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4 ఎప్పుడో వచ్చి ఉంటాడు వాడు, మీటింగ్ క్లబ్ నుంచి కాదు, మీటింగ్స్కి వెళ్ళి అవస్థపడి యుద్ధం చేసి, నెక్స్ట్ ఏదో ప్రాబ్లం రాకపోతూ ఉంటే, ఓ లేబర్ స్ట్రైక్ ఏదో జరగబోతూ ఉంటే ఆ రాత్రల్లా వాడు ఆ లేబర్ యూనియన్ వాళ్ళతో మాట్లాడి అప్పుడు పడుకుని 9 గంటలకు లేస్తాడు వాడు. 9 గంటలకు కాదు, వాడు 12 గంటలకు లేచినా తప్పు లేదు. సైకాలజీ ఆఫ్ బిజినెస్ మాకు అర్థమైపోయింది మాస్టర్. అర్థమైంది, శ్రమ సమయము 1/10 ఆఫ్ యువర్ ఎర్నింగ్స్. మీరు ఎంతగా నాటుకుంటే మీకు అన్ని లాభాలు వస్తాయి. అది చేసి చూపించండి. మీరు ఎంత చేయగలిగితే అంత లాభాలు వస్తాయి మీకు. నెక్స్ట్, అసలు ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. చాలా ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. ఆ ధైర్యం ఉంటే మీరు చదువు మానేస్తే మానేయండి, నాకేమి అభ్యంతరం లేదు. దమ్ము ఉండాలి మీకు. మీరు మానేయమన్నారు కదా మాస్టర్, అంచేత ఎవరిది బాధ్యత ఇప్పుడు మీకు ఉద్యోగం డబ్బు సంపాదించి పెట్టేది? మీరు మానేయమన్నారు కదా, నేను మానేయమల్లే. అందుకే ఏం చెప్పా, అక్కడ బాబు కావాలంటే దాన్ని డబుల్ బోల్డ్ ట్రిపుల్ బోల్డ్ చేయండి నెక్స్ట్, దాంట్లో మీకు ఆ ధైర్యం ఉండాలి. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. కానీ నేను ఎప్పుడూ మనుషులకు అడ్వైజ్ ఇస్తాను, అసలు మీరు చదువు మానేస్తేనే మంచిది, అసలు ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీరు చచ్చినట్టు ఏదో వర్క్ చేస్తారు మీరు, కన్నా దమ్ము ఉండాలి కదా. చదువుకుంటే తప్ప మాకు ఉద్యోగం రాదు. అసలు ఉద్యోగం వద్దని చెప్తున్నాను నేను మీకు. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు మాస్టర్ మేము ఉద్యోగం చేస్తామని. నువ్వు చెయ్యొద్దయ్యా బాబు, డూ సంథింగ్. కాదు మాస్టర్, యు బ్లెస్ మీ. నా సమయం పోయింది, ఓకే యు బ్లెస్. ఉద్యోగం ఏదో చేస్తాడు, తర్వాత ఆనందంగా ఉంటాడు. ఐ డోంట్ నో వాట్ దట్ లైఫ్ మీన్స్. అంచేత అసలు ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. సమాజాన్ని, ఇది మళ్ళీ రిపీట్ అయిందా, సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఈ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటం ఎలా అన్నదే అసలు మొత్తం క్రక్స్ ఆఫ్ ది లైఫ్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, అనారోగ్యమైనటువంటి ప్రాబ్లం కావచ్చు, సోషల్ ప్రాబ్లం కావచ్చు, ఎనీ ప్రాబ్లం, అన్నిటికంటికి ప్రాబ్లంకి ఏంటి అంటే ఉద్ధరేది ఆత్మానం. ఆత్మానం మీ అంతటా మీరు గ్రో అవ్వగలగాలి తప్ప, ఈ గురువు కానీ ఈ టీచర్స్ కానీ ఏం చేయగలరు అంటే దే కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ గ్రోత్. నేనేం చేయగలను, ఈ సైకాలజీ ఆఫ్ బిజినెస్ మీద 100 పుస్తకాలు ఉన్నాయి. న్యూ థర్డ్ బుక్స్ యాక్టివ్గా లేదా? మళ్ళీ సక్సెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందా? సరే, లేకపోతే నేను మళ్ళీ వెతికి చూస్తాను, ఇంకోటి ఏదో గ్యారంటీగా ఉండి ఉంటుంది. 1000 బుక్స్ ఉన్నాయి అక్కడ, హౌ టు థింక్ అనేటటువంటి దాని మీద ఫ్రీ డౌన్లోడ్స్. మరి ఇప్పుడు తను చెప్తుంది, ప్రాబ్లమ్ దే ఆర్ రిపేరింగ్ టు మేక్ ఇట్ ఫర్ మమ్, ఇంకా ఎక్కువ పుస్తకాలను అందులో పెడుతున్నారేమో వాళ్ళు. ఆ పుస్తకాలన్నీ చదివి ఇది నేను మీకు అందజేస్తున్నది, ఇండియనైజ్ చేసి. చివరికి ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా మీకు? పంచపూజా విధానానికి చెప్తుంది. పంచోపచార పూజా విధానం కదా, పంచోపచార పూజా విధానమే ది ఎంటైర్ బేసిస్ ఆఫ్ రిచ్నెస్. ఆ పంచోపచార పూజ చేయటం ఎవరికి వచ్చేస్తుందో వాడు రిచ్ అయిపోతాడు. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా. అంతేత మీరు అన్ని లక్షల పుస్తకాలు, అన్ని వేల పేజీల పుస్తకాలు చదవక్కర్లే. గురువు వచ్చేయగలడు. నేనేమంతా చదివాను కనుక మీరు అవంతా చదవకుండా ఐఎమ్ డిస్టిలింగ్ దట్ నాలెడ్జ్ అండ్ గివింగ్ ఇట్ టు యూ. కానీ అన్ని పేజీల వెబ్సైట్ నేను డిస్టిల్ చేసి మీకు ఇచ్చినా, మీరు మొట్టమొదట ఏం చేసుకోవాలి? మీ శ్రమ, మీ సమయాన్ని, మీ డబ్బుని నాటుకోవాలి. 1/10 ఆఫ్ ద అమౌంట్ మస్ట్ బి ఫ్రీలీ గివెన్ ఫర్ చారిటీస్. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే టు ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి ఇస్తారు, సో దట్ ద ఆర్గనైజేషన్ కెన్ గ్రో. నువ్వు డైవర్సిఫై చేసావు అనుకోండి, అంటే యూ సెలెక్ట్ ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ యువర్ చాయిస్. మీకు ఏ ఆర్గనైజేషన్ నచ్చితే ఆర్గనైజేషన్కి నచ్చి దానికి ప్రతి నెల మీ కంట్రిబ్యూషన్గా ఇచ్చేయటం నేర్చుకోండి. చివరికి వాళ్ళకి అలవాటు అయిపోవాలి. మొన్న చాలా రోజుల తర్వాత నేను గుంటూరు వెళ్ళాను. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి నేను చెప్పి వెళ్ళాను, మా వాళ్ళందరికీ కూడా ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ వెళ్ళిపోతూ ఉండాలి ఆ ఆర్గనైజేషన్కి. దే హ్యావ్ నెవర్ సీన్ మీ, ఐ హ్యావ్ నెవర్ సీన్ దెమ్. కానీ ఏ వ్యక్తి అయితే ప్రతీ నెల వెళ్ళి ఇస్తున్నాడు, నేను ఒకటి చెప్పాను స్పెసిఫిక్గా, పోస్ట్లో వాటిలో కాదు, మీరు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఇస్తూ ఉండు, ప్రతి నెల ఫలానా తేదీ వస్తే ఫలానా వ్యక్తి వచ్చి ఇంత అమౌంట్ ఇచ్చేస్తాడు. నాకే తెలియదు ఎప్పటి నుంచి అది చేయిస్తున్నాను నేను, ఈ ఫ్యూ ఇయర్స్ బట్టి జరుగుతుంది. చాలా రోజుల తర్వాత అక్కడ భాగవత సప్తాహం జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను. లేకపోతే అసలు ఆ ఆర్గనైజేషన్ వైపు కానీ అక్కడ కానీ ఆ దేవాలయానికి కానీ నేను వెళ్ళను. నాకు తెలియదు కూడా ఆ భాగవత సప్తాహం ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని. దేశ ఒకడు గుర్తించాడు, ఈయనే పంపిస్తున్నాడు డబ్బని. గబగబగబ వాళ్ళు తీసుకెళ్ళిపోయి నానా గందరగోళం చేశారు నిన్న. మీ వల్ల కదా నా ఆర్గనైజేషన్, అందుకే చెప్తున్నాను పే టు వన్ ఆర్గనైజేషన్, అందుకు చెప్తున్నా అందువల్ల కదా దేవర్ హ్యాపీ. మీ వల్ల మా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఆ పిల్లలకి ఇన్నేళ్ళ బట్టి కూడా తిండి లేనటువంటి పరిస్థితి రాలేదు. అదే నేను డైవర్సిఫై చేసేసిన్నాను అనుకోండి ఏమై ఉండేది? ఐఆమ్ గివింగ్ దిస్, నాకు వచ్చేది నాటుకుంటుంది. కానీ ఒక ఆర్గనైజేషన్లో ఒక స్టెబిలిటీ ఉండేది కాదు. నేను లేకపోతే ఇంకోడెవడో ఇచ్చి ఉండేవాడు, అది వేరే విషయం. నేను ఎందుకు చెప్తున్నాను, యూ కంట్రిబ్యూట్ టు ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్, మీరు ఏది చేసినా కూడా ఆఫ్ యువర్ చాయిస్. ఎన్ని అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ మీ ఇష్టం ఏ ఆర్గనైజేషన్స్కి ఇస్తారు, ఎందుకు ఇస్తారు. కానీ అక్కడ కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీరు ఇచ్చినటువంటి డబ్బు సద్వినియోగం అవుతుందా లేదా. ఇప్పుడు చాలా ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్లో ఏమైపోతుంది అంటే మెకానికల్ అయిపోతుంది అది కూడా. యు ఆర్ గివింగ్ ది అమౌంట్, ఇట్ ఈస్ బికమింగ్, ఇట్స్ ఓకే, మెకానికల్ అయినంత మాత్రం తప్పు లేదు. కానీ ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ మెకానికల్ అయిపోతుందో గ్రోత్ ఉండదు. ఇంకేత దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. నేను చెప్పింది అర్థమైంది కదా. అంతేత మీరు 1/10 ఆఫ్ ద అమౌంట్ నాటినప్పుడు ఓ పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి మీరు ఇచ్చేసి ఇస్తున్నాము అనే సంగతి మర్చిపోవాలి మీరు. యాక్చువల్గా మొన్న గుంటూరు వెళ్ళి నేను అది చెప్పినప్పుడు తప్ప నేను అసలు మర్చిపోయాను దట్ ఐ హ్యావ్ టోల్డ్ లైక్ దట్ అని. ఇక్కడ వాళ్ళకి చెప్పాను నేను, నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా అక్కడ వాళ్ళకి. వాళ్ళకి ఈ అమౌంట్ మాత్రం వాళ్ళు అడిగినప్పుడల్లా ఇచ్చేస్తూ ఉండండి. ఇది యూజ్ కా 1/10 అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు మీరు. క్లియర్? ఎక్కడున్నాం? అయిపోయినా? యోగి, యోగి అవ్వాలనే లక్ష్యం చాలా మంచిది, చాలా మంచిది. ఇక్కడ ఈ యోగి అనేటటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్పిరిచువల్ యోగి గురించి నేను మాట్లాడటం లేదు. యోగి అంటే అర్థం ఏంటి అంటే వన్ హూ కెన్ మేక్ ఏ కాంటాక్ట్. యోగము అంటే లింక్, నీ ఐడియల్కి నువ్వు ఇప్పుడున్నటువంటి స్థితికి లింక్ ఉండాలి, అది యోగము అంటే. యోగము అంటే నాకు నేనేదో పొందాలనుకుంటున్నాను, యోగం లేదు పొందలేదు. యోగి అయితే పొందుతావు. అంటే నువ్వు ఇప్పుడున్నటువంటి స్థితికి ఆ స్థితికి వెళ్ళటానికి ఒక లింక్ ఏర్పడాలి. ఎడ్యుకేషన్ ఈజ్ దట్ లింక్ ఇన్ దట్ ఫీల్డ్. ఇంజనీర్ అవ్వాలి, నీ లక్ష్యం ఏంటి? ఇంజనీర్ అవ్వాలి. ఏం చేస్తావు నువ్వు? ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతావు. అంటే నువ్వు ఏమయ్యావు? యోగి అయ్యావు. నేను ఇంజనీర్ అవ్వాలి అనుకుని ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోవటం వల్ల నువ్వు బీఎస్సీలో జాయిన్ అయ్యావు, నువ్వు యోగివి కావు. తేడా అర్థమైందా? యోగి అంటే ఏంటో. అంచేత నువ్వు యోగి అవ్వాలి అంటే నా భావం అది. అంతే తప్ప ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ రన్అవే యోగీస్. జీవితాన్ని జీవించలేక జీవించటం చేతకాక పరాన్న భక్తులు అయ్యేటటువంటి యోగులు నాకు అక్కర్లేదు. కాషాయ బట్టలు వేసేసుకుని మేము కూర్చుంటామండి, ఏదో ఆర్గనైజేషన్లో జాయిన్ అయిపోతామండి, ఇంకా తిండి వాళ్ళే పెడతారు. చంద్రమోహన్ ఏదో సినిమాలో పాపం, ఏంటి ఆ సినిమా తెలుసు? శుభోదయం. తెలుసా ఏంటో నాకు? మీరు నవ్వేస్తాను ఏంటి? మీరు చెప్పండి, నాకు కథ గుర్తు రావట్లే. అక్కడ పంచేగాలి అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఓ ఆశ్రమంలో జాయిన్ అయిపోతాడు. సరే, ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు కదా అని ఏదో మంచి పండుగ వస్తుంది, పర్వం ఏదో వస్తుందో గుర్తు రాలేదు, ఆ పర్వంలో మంచి వండలు వంటి పెడతారు. అంచేత ఏమయ్యా నువ్వు ఇవి పండుగలో నువ్వు జాయిన్ అవుతావా మాతో పాటు వస్తావా అంటే వెళ్తాడు, కడుపు నిండా తింటాడు, ఇది భలే ఉందనుకుంటాడు. సరే, కొన్ని రోజులు పోయాక ఏకాదశి వ్రతం చేస్తున్నావయ్యా, మేము ఫలానా వాళ్ళ ఇంట్లో, నువ్వు కూడా ఏకాదశి వ్రతంలో జాయిన్ అవుతావు అంటే వాడికి అది గుర్తుంది. నేను చేస్తానన్నాడు. ఎప్పటికీ తిండి రాదు, ఈ వ్రతంలో తిండి రాదు అంటే వాడు రాత్రికి రాత్రి వద్దమ్మా. దట్ ఈజ్ నాట్ యోగా. యోగా అంటే ఫర్ ఇయర్స్ టుగెదర్ ఆ లక్ష్యాన్ని పొందటానికి నువ్వు కష్టపడగలిగితే అది యోగి. భగవంతుడిని చూడాలి అనుకుని వాడు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? ఓ వివేకానంద కానీ, ఓ రామకృష్ణ పరమహంస కానీ, ఓ రమణ మహర్షి కానీ కష్టపడకుండా వచ్చిందా వాళ్ళకి. కానీ ఇక్కడ నేను భగవంతుడి గురించి మాట్లాడొద్దు అని చెప్తున్నాను మీకు. ఇంచేత భగవద్ దర్శనం అనేటటువంటి యోగమే ఉండి మీరు యోగి కాగలిగినప్పుడు నేను ఎంత ఆపినా మీరు ఆగరు. నా ధైర్యం అది. ఆ యావ పుట్టుకొచ్చిందనుకోండి మీకు, ఇంకా నేను ఆపితే ఆగుతారా? ఎవరు ఆపు? అంతేత మాస్టర్ ఆపారు కనుక నేను ఆగిపోయాను, లేకపోతేనా పెద్ద యోగిని అయిపోయావన్నే. డోంట్ ఫూల్ మీ అండ్ డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. మీరు లక్షాధికారి అవ్వండి, అవి చూపించండి. దానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా నేను మీకు ఇస్తాను. మీరు నిజంగానే అలా ఆర్జించగలరా మాస్టర్? ఎస్ ఐ కెన్, ఐ హావ్ ప్రూవ్డ్ ఇట్. కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. కానీ ఆఫ్టర్ ప్రూవింగ్ ఇట్, ముందు డబ్బు సంపాదించగలిగి, డబ్బు సంపాదించి, ఇదిగో బాబు నేను ఇంత డబ్బు సంపాదించాను ఇన్ని రోజుల్లో, మీకు అర్థమైందా? దిస్ ఈజ్ ద ప్రాసెస్. కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డబ్బు సంపాదన. ఐఎమ్ మేకింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిలీనియర్స్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఇన్ మిలీనియర్, బట్ ఐ వాంట్ టు మేక్ మిలీనియర్స్ బికాస్ ఇట్ ఈస్ సో ఈజ్ ఆ మిలీనియర్ మేకర్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ. క్లియర్? టెక్నికల్ గా రోజుకి రెండు ముక్కలు, రోజుకి రెండు రొట్టి ముక్కలు ఉంటే చాలు, ఆ రెండు ముక్కలు అడుక్కుంటే వచ్చేస్తుంది. మరి మాకు తిండి ఎలాగా అంటారు చాలా మంది. ఆ తిండికి నువ్వు పెద్ద ఏం కష్టపడక్కర్లే, ఎవరిని అడిగినా పెట్టేస్తారు నీకు. నాకు కావలసిన గుడ్డ ఈ రోడ్ల మీద పడిన నాలుగు పీకలు కుట్టేసుకుంటే వచ్చేస్తుంది. ఆహారము నాలుగిళ్లలో అడుక్కుంటే ఎవడో ఒకడు ఇస్తాడు, ఒకడు చీపు అంటాడు, ఇంకోటి ఇస్తాడు. నువ్వు చదివే చదువులు ఇవంతా కూడా ఎందుకు అంటే తిండికేగా బట్టకేగా, దానికి నువ్వు ఇంత కష్టపడాలా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకోవాలా? ఏం ఖర్చు పెట్టుకోకర్లే, అవి ఈజీగానే వచ్చేస్తాయి. కానీ ఒక వ్యక్తి యొక్క భార్య తినటానికి లేకపోతే ఇలాగే అడుక్కుని తన పిల్లల్ని పెంచింది, తన పిల్లలకి బట్టలు లేకపోతే ఏంటంటారు వాటిని, మట్టి వేస్ట్ మెటీరియల్ పడేస్తారు డస్ట్బిన్స్లో, మున్సిపల్ డస్ట్బిన్స్లో ఉన్నటువంటి గుడ్డ ముక్కలు ఏది కుట్టుకుని పెట్టింది. కానీ ఆ వ్యక్తిని కమ్యూనిస్టులు చాలా పూజిస్తారు. ఎవడో వ్యక్తి తెలుసా? కార్ల్ మార్క్స్. ఫుడ్ లేదు. బ్రిటిష్ మ్యూజియంలో, బ్రిటిష్ లైబ్రరీలో ఆకలితో ఉన్నా కూడా ఆయన పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. పుస్తకాలు చదువుతూ ఉంటే లైబ్రేరియన్కి పెద్ద విసుగు, వీడు పోడే, వీడు పోతే కదా లైబ్రరీ క్లోజ్ చేయాలి అంటే రీడ్ చే అవతలకి లాగిచ్చి పారిస్తే మెట్ల మీద కూర్చుని ఉండేవాడు. మళ్ళీ లైబ్రరీ ఎప్పుడో తెలుస్తాడు. తిండి కోసం దానికోసం ఆలోచించేవాడు కాదు. కానీ ఏమైపోయాడు అతను? హెస్ బికమ్ ఏ వరల్డ్ లీడర్. హిస్ థింకింగ్. ఒక చిన్న తప్పు ఎక్కడ జరిగింది అంటే, హీ ప్రిడిక్టెడ్ దట్ కమ్యూనిజం విల్ కమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అన్ఫార్చునేట్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ రష్యా. దెబ్బతింది అక్కడ. ఇందుకు మనుషులకి ఏంటి అంటే, ఒక థియరీ చదివేశాక ఆ థియరీలో ఉన్నటువంటి పాయింట్స్ అర్థం కావు. వీడికి ఉన్న లాభసాట బేరాలు అర్థం అవుతాయి. దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు, తప్పు నాటుకున్నారు, మొత్తం కమ్యూనిజమే గెలిపింది. అమెరికాతో పోటీగా ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఉందో లేదో ఎక్కడ ఉంది? గాడ్ ఓన్లీ నోస్ వేర్ ఇట్ ఈస్. మీకు అర్థమవుతుంది ఎక్కడ తప్పు జరిగిందో. అంచేత ఎప్పుడూ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎక్సెప్షన్స్ని మీరు ఆదర్శాలుగా తీసుకోకండి. ఇదో పెద్ద తప్పు చేస్తాం. ఎక్సెప్షనల్ టాలెంట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్సెప్షనల్ టాలెంట్ ఉన్నవాళ్ళతో మీరు పోటీ చేయడానికి ట్రై చేయకండి. ఒకడు బాగా పాడి డబ్బు సంపాదించాడు అనుకోండి, ఉదాహరణకి అనూప్ జలోటా, లతా మంగేష్కర్కి 80 ప్లాటినం హిట్స్ ఉంటే, అనూప్ జలోటాకి నేను చదివినప్పుడు 120, మరి ఇప్పుడు ఎంత ఉన్నాయో నాకు తెలియదు. ప్లాటినం హిట్స్ అంటే ఇట్ ఈజ్ ఏ గ్రేడేషన్ అనమాట. ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ రికార్డ్స్ సేల్ అయితే ఆ వ్యక్తికి ఒక ప్లాటినం డిస్క్ ఇస్తారు. ప్లాటినం యూనో ఈజ్ ఎ వెరీ క్లాసిక్ మెథడ్. అలాంటివి లతా మంగేష్కర్కి 80 ఉన్నాయి, అంటే ఆవిడ అన్ని రికార్డ్స్ అమ్ముడయ్యాయి అనమాట. అనూప్ జలోటాది 120. అంటే నేను పాడతాను, ఏమవుతుంది? ఎక్సెప్షన్స్ డబ్బు సంపాదించిన విధానాన్ని ఆలోచించి మీరు చేయొద్దు. యూజ్ యువర్ కామన్ సెన్స్. ఎలాగో మీరు కష్టపడాల్సిందే, మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందే. నిలబడాల్సి వచ్చినప్పుడు కోటీశ్వరులుగా ఎందుకు నిలబడకూడదు? ఇంకోళ్ళ దగ్గర ఏదో బిత్తమెట్టుకుంటూ అది చేసుకుంటూ మామూలుగా ఎందుకు నిలబడాలి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలిరా అని కదా మనం మన పిల్లల్ని వాడిని తిడతాం. ఉంచేది వాడు ఏం చేయాలి? ఎక్కడో అక్కడ ఉద్యోగం చేసుకోవాలి. ఎక్కడో అక్కడ ఉద్యోగం చేయగానే ఏం చేయాలి వాడి? వాడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. వాడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి కనుక ఇంటి దగ్గర ఏం చేస్తాడు? చేతులు విప్పి మరీ నిలబడతాడు. చెడుతోను కొడుతోను రొక్క ఇంకంటే మన కంప్రెస్డ్ ఇమోషన్స్ అంతా బయటికి పోవాలి కదా. నువ్వు ఎలాగో నిలబడాలి నీ కాళ్ళ మీద, ఇంకోళ్ళ దగ్గర దగ్గరగా ఎందుకు నిలబడాలి? ఏం చేయాలి? నువ్వు కోటీశ్వరుడిగా నిలబడు. కోటీశ్వరుడిగా ఎలా? నేను ఎక్కడ నిలబడతాను మాస్టర్? నువ్వు అవలేవు, అయిపోయింది అక్కడే, దెబ్బ స్లిప్ అయిపోయింది. నేను కోటీశ్వరుని అవగలను, నేను అయి తీరుతాను అనే దమ్ము మీరు మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి. దానికి ప్రాక్టీస్ కావాలి. అది యోగివిక అంటాను. ఒక సింపుల్ టెక్నిక్ అది, అంతే. అది అర్థం చేసుకోండి, ఎన్ని మ్యాజికల్ జరిగిపోతాయో మీ జీవితంలో. మీరు ఊహించినటువంటివి మీ దగ్గరికి రావటం మొదలు పెడతాయి, మీరు ఊహించిన వనరుల ముందు మీకు రావటం మొదలు పెడతాయి, మీరు అనుకుంటే అది రావటం మొదలు పెడతాయి, జరగటం మొదలు పెడతాయి. నేను చెప్పాను కదా, ఈ హైదరాబాద్లోనే ఒక ఆమె నాతో ఉంది, మాస్టర్ నాకు ఎప్పుడు కూడా ఆటోలు దొరికేవి కావు. అదేంటో మీ పేరు చెప్పుకుంటే ఆటో వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు నా పని ఏంటి అంటే ఆమెకి ఆటో సంపాదించి పెట్టడం అనమాట. ఓకే, నా కర్మ అది. కానీ వస్తుందిగా ఆవిడికి ఆటో. చెప్పాను, ఈ గురునామంలో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ అది. ఎందుకంటే హీ లివ్స్ ఇన్ ద ప్లేన్. ఆ గురువు ఏ ప్లేన్లో జీవిస్తాడో ఆ ప్లేన్ యొక్క వనరులన్నీ మీ దగ్గర కొట్టుకుంటూ వచ్చేస్తాయి. ఇంచేత యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్. ఆ ఫెయిత్ మీరు మీ మీద తెచ్చుకోండి. ఎస్, ఐ కెన్ బికమ్ ఏ మల్టీమిలియనీర్. స్టీఫెన్ హాకిన్స్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. కదలలేడు, మాట్లాడలేడు, వీల్ చైర్లోనే తిరగాలి. కానీ హీస్ కంపీటింగ్ విత్ ఐన్స్టీన్. 20 PhD ఫిజిక్స్ లో ప్రొడ్యూస్ చేశాడు, మరి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, మనము ఓ సబ్జెక్ట్ నేర్చుకోలేమా అంటే స్టీఫెన్ హాకిన్స్ ఏంటి కర్ణజన్ముడ పట్టుదల డెడికేషన్ అది అర్థం చేసుకోండి. అంచేత ఇవి ముందు మీరు మాట్లాడటం మర్చిపోండి. మానవ సేవే మాధవ సేవ, టు హెల్ విత్ ఇట్. నేను నా సేవ చేసుకుంటాను, ముందు నేను గొప్పవాడిని అవుతా. మనం చాలా భ్రమలు మన సమాజంలో కల్పించుకుని అదేదో చాలా గొప్పదైనట్టు, డబ్బు సంపాదించడం చాలా నీచమైనటువంటి పని అయినట్టు సైకలాజికల్ మేకప్ వచ్చేసింది మనకి. మరి అడుక్కు తినక ఏం చేస్తుంది మన సమాజం? దేనికి గుడ్ బై చెప్పాలి మీరు? రెండోది డోంట్ వరీ అబౌట్ ద యూనివర్స్. నువ్వు వరీ అయినా నువ్వేం చేయలేవు. ఫోర్డ్ గారి దగ్గరికి ఒక ప్రెస్ రిపోర్టర్ వచ్చాడు. ఇచ్చి మీకు ఒక్కడికి ఇంత ఆస్తి ఉండటం తప్పండి అన్నాడు. యు ఆర్ రైట్ అన్నాడు. సెక్రటరీ వినిపించాడు. ఏం చెప్పాడు వీడు వినలేదు ప్రెస్ రిపోర్టర్. కొంచెం బయట కూర్చో అన్నాడు ప్రెస్ రిపోర్టర్ని. ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి 10 pence ఎంతో వాడి చేతిలో పెట్టాడు. ఏమయ్యా నా ఆస్తి యొక్క మొత్తాన్ని నేను డివైడ్ చేస్తే నీకు వచ్చేది ఎంత అంటే 10 pence. ఓకే, ఆర్ యూ హ్యాపీ నౌ? నేను విశ్వ కళ్యాణం చేస్తుంది, నీకున్న వనరులు ఏంటి, నీకేం చేతొచ్చని ప్లస్ నువ్వు కళ్యాణం చేయబోయే కొంప ముంచుతావేమో బికాజ్ యూ డోంట్ నో వేర్ ద యూనివర్స్ ఈజ్ గోయింగ్. వీడేమంటాడు చర్చలు కట్టేస్తే చాలా మంచిది అంటాడు, కట్టేస్తాడు. ఇంకోడేమంటాడు ఊరి నాయన కొంపలు అంటే పోతున్నాయి, హిందువులంతా కూడా క్రిస్టియన్స్ అయిపోతున్నారు కనుక హిందువు జాతిని రక్షించాలి అంటాడు. వాడు చచ్చిన క్రిస్టియానిటీని ప్రపంచం అంతా వాడు స్ప్రెడ్ చేయలేడు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అలాగే మారేటటువంటి వాళ్ళని నువ్వు ఆపాలనుకున్నా నువ్వు చచ్చినా ఆపలేవు, అవునా కదా? ఆర్ దే నాట్ ఫ్యాక్ట్? మరి ఇంకెందుకయ్యా ఈ గొడవ అంతా, విశ్వ కళ్యాణం అది కూడా? ముందు నిన్ను నువ్వు చూసుకో, నువ్వు ముందు కరెక్ట్గా జీవించటం చూసుకో. నువ్వు హిందువా? అవునండి నేను హిందువుని. ఏం తెలుసు నీకు హిందూయిజం గురించి? నువ్వేం చెప్తావు ఇతరుల గురించి హిందూయిజం? నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఒక బీజేపీ లీడర్ వచ్చాడు నా దగ్గరికి, బీజేపీ కాదు విశ్వ హిందూ పరిషత్ లీడర్. వచ్చిన తగ్గి చెప్పాడు సంస్కరించాలండి హిందువులందరినీ, సంస్కరిద్దాం అన్నాను. నేను రెడీ సంస్కరిద్దాం, దానికేది నువ్వు చెప్పు ఎలా సంస్కరిద్దాం అన్నాను. ఎలా? నో ప్లాన్. సంస్కరించాలి ఎలా? పోనీ లేవయ్యా ఇంత గందరగోళం ఎందుకు, అసలు ఎన్ని సంస్కారాలు ఉన్నాయి అది చెప్పన్న. సంస్కారాలా? అర్థమైందా? మన నోటితో మేము హిందువులం అని చెప్పుకుంటున్నాం, బట్ ఇవాళ నాతేటాలే హిందూ. నీకేం తెలుసని హిందూయిజం గురించి? ఏమీ తెలియదు హిందూయిజం గురించి. కానీ వీడేం చేస్తాట? విశ్వ కళ్యాణం చేస్తాడు. వాట్ నాన్సెన్స్! సమాజ సేవ చేస్తాట. సమాజం అంటే ఏమిటి డిఫైన్ చేయండి. మీలో ఎవరైనా సోషియాలజీ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారుగా, సమాజం అంటే ఏంటో తెలిస్తే కదా నువ్వు సమాజ సేవ చేసేది. లివింగ్ టుగెదర్ అంతేనా? సమాజ సేవ చేయాలి అంటే 4 రకాలైనటువంటి సమాజాలు ఉన్నాయి. మొదటి సమాజం ఏంటి అంటే ఎలిమెంటరీ డీడ్స్, ఎలిమెంటరీ నీడ్స్ కావాల్సినటువంటి సమాజం. దానికి మీరు పేరు ఏవైనా పెట్టుకోండి, టెక్నికల్ నేమ్స్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ ఇట్. తింటానికి తిండి లేనటువంటి వాళ్ళు, తాగటానికి ఉండటానికి జాగా లేనటువంటి, అదొక సమాజం, అదొక గ్రూప్, అదొక సొసైటీ. ఇంకొక రకమైనటువంటి సమాజం ఉంది, వాడికి కొంచెం ఉంది, ఐడియాస్ చాలా పెద్ద ఉంటాయి కానీ ఆ ఐడియాస్కి చేయవలసినటువంటి పనులు చేయడు. అపరిచితుడిలో రామాచారి. హై ఐడియల్స్, అంతా బాగా ఉండాలి, అందరూ కరెక్ట్గా ఉండాలి, రూల్స్ ప్రకారం ఉండాలి. వాడి మీద ఉమ్మేస్తాడు వాడు. పిక్చర్ మొదటి నుంచి చూడాలి. ఇవంతా కూడా సినిమాలు వండర్ఫుల్ మీన్స్. ఎంతో చెప్పవలసిన ఒక్క సినిమాలో చెప్పేసాడు. మీకు అర్థమైపోతుంది ఆ సినిమా గురించి చెప్తే. నేను ఇంత లెక్చర్ ఇవ్వకాలే సమాజ సేవ గురించి. అంటే ఏంటి వాడు? అపరిచితుడు. మనలో ఎంతమంది మే ఆ సొసైటీలో లేము? ఏ సొసైటీలో? రామాచారి సొసైటీ. రామాచారి సొసైటీ అంటే ఏంటి? బాగోలేదు, ఇలా జరగకూడదు, చిచ్చి చిచ్చి వెధవ సమాజం. ఈ వెధవ సమాజంలో ఏంటి బతుకంత? కానీ నువ్వేం చెయ్యవు. రామాచారి ఏం చేయలేకపోయాడు. ఏం చేయలేవు నువ్వు. అదొక సమాజం ఉందబ్బా. అంటే నువ్వు ఏ సమాజానికి సేవ చేయబోతున్నావో నిర్ణయించుకో అని చెప్తున్నాను. అంతే. మొదటి సమాజం ఏంటి? తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, ఉండటానికి ఇళ్ళు లేదు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయగలవా? నీ దగ్గర ఏముందని హెల్ప్ చేస్తావు? వాడికి ఇల్లు ఇవ్వాలి అనుకుంటే నీకే ఇల్లు లేదా? రెంటెడ్ హౌస్లోనే ఎక్కడో ఉంటున్నావు. నువ్వు వాళ్ళని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకునే మ్యాగ్నానిమస్ హార్ట్ ఉన్నా? నువ్వు ఇంట్లోకి వాళ్ళని తేగానే ముందు నిన్న ఇంట్లోంచి గెంటేస్తారు. అంచేత ఆ సమాజానికి నువ్వు ఉపయోగపడవు. రామాచారి సమాజం. నువ్వేం చేయగలవు? నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావు తప్ప నువ్వు కండు ఏంటి? మూడోది రెమో. రెమో సమాజం మనం అందరం ఉన్నాం. నువ్వు వెధవది ఎలా ఏడుస్తే అని లెట్ మీ బి హ్యాపీ. అందరూ ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తాను. మూడో వాడు సమాజానికి ఉపయోగ సేవ చేయగలడు అపరిచితుడు. అపరిచితుడు లెవెల్లో మీరు లేకపోతే ఏం చేస్తారు మీరు సమాజానికి సేవ? ఇంతకు ముందు మిమ్మల్ని మీకు సేవ చేసుకోండి. మీ కుటుంబాన్ని మీరు ఒక పద్ధతిలో ఉండండి. తర్వాత మనం ఆలోచిద్దాం. ఈ అపరిచితుడు కూడా ముందు పప్పులు కాలేశాడు. తర్వాత వాడికి అర్థమైంది పెళ్లి చేసుకున్నాక సంపదలుచుకున్న వాళ్ళని. ట్రైన్ చూశారు సినిమా లాస్ట్ సీన్ మారిపోయాడు. కరెక్ట్గా మారాడు. అపరిచితుడిగా ఉండిపో. నువ్వు సేవ చేసేది ఎవ్వడికి తెలియకూడదు. అప్పుడు నువ్వు సమాజ సేవ చేయగలవు. అపరిచితుడిగా చేయి. ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్! ఐ డోంట్ నో వెదర్ ద డైరెక్టర్ నోస్ దట్ హీ హ్యాస్ గివెన్ దట్ మెసేజ్ ఆర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దట్ మెసేజ్ ఇన్ ఇట్. ఇదొకటి. తల్లిదండ్రులు చెప్పినట్టు వింటాము. గుడ్ బై. ఇక్కడున్నటువంటి తల్లిదండ్రులకి, విత్ చిల్డ్రన్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. అధ్యత నేను దాని గురించి పెద్దగా వివరించను. కానీ ఏంటంటే అక్కడ తల్లిదండ్రులు చెప్పవలసింది, నీ ఆచరణలో అది చెప్పు. నువ్వు కష్టపడు. నువ్వు ఏం చెప్తున్నావో మన పిల్లలకి అది చేయి. పిల్లలకి ఏం చెప్తాను నేను? వాళ్ళు కష్టపడకపోతే కష్టపడకపోయారు, నువ్వు కష్టపడు. ఇవి రెండు పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటాను. తేడా తెలుసు కదా. ఉద్యోగ ప్రయత్నాలు గుడ్ బై. ముందు ఈ ట్రాష్ మీ బుర్ర నుంచి బయటపడితే మల్టీ మిలియనీర్ అవటానికి మీరు డోర్ ఓపెన్ చేసుకున్నట్టే. నెక్స్ట్, ఐశ్వర్యం పొందటానికి తెచ్చుకోవలసినటువంటి మానసిక స్థితి, బాధ్యత, వ్యవస్థ, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం. క్రమశీలత లాంటి మానసిక స్థితులు ఉంటే ఐశ్వర్యం అదే వస్తుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ బాధ్యత అనేటటువంటి పదాన్ని మనం చాలా రాంగ్గా అర్థం చేసుకుంటాం. చాలామందికి నేను చెప్పేటటువంటి ఆ బాధ్యత అనేటటువంటి దాన్ని అవగాహన చేసుకోవటం చాలా కష్టం. బాధ్యత వేరు, సమాజం నీకు ఇది నీ బాధ్యత అని చెప్పింది వేరు. కొంచెం ఆ తేడా అర్థం చేసుకోండి. సమాజం మీకు ఏది బాధ్యత అని చెప్తుందో అది బాధ్యత కాదు. అసలు బాధ్యత వేరు, సమాజం చెప్పే బాధ్యత వేరు. నేను గుంటూరులో ఉండగా సప్తఋషి ఆశ్రమంలో ఉండేది. కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేది, సప్తఋషి ఆశ్రమానికి వస్తూ ఉండేది. మా తమ్ముడు ఇక్కడ హైకోర్టులో అడ్వకేట్, మా నాన్నగారు ఉన్నారు, నేను ఒక్కడే. నా దగ్గర ఎవరు లేరు. అంచేత నేనేం చెప్పాను, మా నాన్నగారిని మా తమ్ముడి దగ్గర ఉండమన్నాను. ఎందుకంటే హీ హ్యాజ్ ఎ ఫ్యామిలీ, మై ఫాదర్ కెన్ లివ్ దేర్, ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఐఎమ్ ఎలోన్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ అన్ ఆశ్రమ్. ఒక వ్యక్తి వచ్చి ఆ కాలనీలో తండ్రి పెద్ద కొడుకు దగ్గర ఉండాలి, చిన్న కొడుకు దగ్గర ఉండకూడదు అన్నాడు. రెండన్న, మా నాన్నగారి మీద ఇంత ప్రేమ ఉంది కనుక ఇదిగో అడ్రస్, మా నాన్నగారిని తెచ్చుకుని నీ ఇంట్లో ఉంచుకో. మరి కనిపించలేవాడు నాకు. తేడా అర్థమైందా? ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఇష్యూ, వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్. మనం చూసుకోవాల్సింది ఏంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ కావాల్సినటువంటి సదుపాయాలు అందుతున్నాయా లేదా. సొసైటీ ఏం చెప్పింది నాకు, నువ్వు పెద్ద కొడుకు కనుక మీ నాన్న మీ దగ్గరే ఉండటం ధర్మము, చాలా తప్పు, నువ్వు అలా చేయకూడదు అన్నాడు. నేనేం చేశాను, నీకు అంత బాధ ఉంది, మా నాన్నగారి మీద ఇంత ప్రేమ ఉంది కదా, సో వాట్ యూ షుడ్ డూ, చూపించు ఆ ప్రేమ, ఇదిగో అడ్రస్ తీసుకో. బాధ్యత అంటే అర్థమైందా ఇప్పుడు? ఇంతటి బాధ్యత, ఇది బాధ్యత అంటే చాలా జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. కానీ మీ బాధ్యతను మీరు విస్మరిస్తే తప్పది. రెస్పాన్సిబిలిటీ వేరు, వాట్ యువర్ సొసైటీ సేస్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఏమైపోయింది మీకు, బుర్రల్లో ఎలాగ మనకి అది ఆ జాడ్యం పట్టుకుంది అంటే, సొసైటీ ఏమనుకుంటుందో అని భయపడుతూ మనం చాలా మనకి నచ్చినటువంటి పనులు చేస్తున్నాం. యూ కెనాట్ బికమ్ ఎ మల్టీమిలియనేర్. నువ్వు డెసిసివ్నెస్ నీకు లేకపోతే ఏది ఉచితమో ఏది అనుచితమో. కానీ కండిషన్ ఏంటి, నీ బాధ్యతని మాత్రం నువ్వు విస్మరించకూడదు. కానీ సమాజం నీకు ఏది బాధ్యత అని చెప్తోంది దాన్ని నువ్వు అనలైజ్ చేసుకోగలగాలి. కొన్ని అవి కరెక్ట్ కూడా చెప్తాయి. నేను ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, 90% ఆఫ్ ద సొసైటీ గివ్స్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ వ్యవస్థ. ఈ వ్యవస్థని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఎలా ఉన్నది, ఆ వ్యవస్థ నీకు అనుకూలంగా ఎలా మార్చుకోగలవు. యు బీ ద మోస్ట్ సెల్ఫిష్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలియనేర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, యూ బికమ్ ద మోస్ట్ సెల్ఫిష్ మ్యాన్. నాకేం లాభం అని ఆలోచించండి. కానీ నువ్వు ఎప్పుడైతే నాకేం లాభం అని ఆలోచిస్తావో ఆటోమేటిక్గా 10 మందికి లాభం వస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి, ఇతరులకి లాభం చేయబోయి నీకు లాభం ఉండదు, ఇతరులకి లాభం ఉండదు. వ్యవస్థ అన్నది అది ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. తర్వాత తర్వాత క్లాసెస్లో ఈ ఆర్గనైజేషన్ గురించి వస్తుంది. ఈ ఆర్గనైజేషన్ మీద అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇప్పుడు వస్తున్నాయి బజార్లో. కానీ ఆ పుస్తకాలన్నీ కూడా వెస్టర్న్ ఓరియంటెడ్ సైకాలజీ. మన ఇండియన్ సైకాలజీకి తగిన ఆర్గనైజేషన్ అక్కడ లేదు. మనం డెవలప్ చేసుకోవాలి. ఈ మనం డెవలప్ చేసుకునేటటువంటి ఆర్గనైజేషన్ 4 వర్ణాల మీద ఆధారపడింది. బ్రహ్మచర్యం, 4 ఆశ్రమాల మీద. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము. ఇది ఫారిన్ కంట్రీస్లో లేదు. కానీ ఇంతకంటే బెటర్ ఆర్గనైజేషన్ వ్యవస్థ మీకు ఎక్కడా దొరకదు. కానీ దానికి అర్థము నేను ట్రెడిషనల్ యాంగిల్లో చెప్పటం లేదు, తర్వాత క్లాసెస్లో వస్తుంది లేటర్. దాని తర్వాత ఇది చాలా మెయిన్. మీరు ఈరోజు ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్కి మీరు ఏమి చేయగలిగారు అన్నది ఒక డైరీలో మీరు రాసుకోగలగాలి. డైరీ మెయింటైన్ చేయలేనటువంటి వాడు గ్యారంటీగా మల్టీ మిలియనీర్ కాలేడు. యు ఆస్క్ ఎనీ మల్టీ మిలియనీర్, వాడు ఖచ్చితంగా డేట్స్తో సహా చెప్తాడు, ఎప్పుడు వాడు ఏం చేశాడో, ఏం ఆలోచించుకున్నాడో, ఎవరితో ఏం మాట్లాడాడో. ఎస్సేలాగా రాయడు వాడు, ఆ వ్యవస్థ గురించి వాడు రాసుకుంటాడు. నేను ఇవాడు వాడితో మాట్లాడాను, దానివల్ల నేను ఇంత నష్టపోయాను, ఈసారి నుంచి నేను ఆ తప్పు చేయకూడదు. అలా రాసుకోలేనటువంటి వ్యక్తి హీ కెన్నాట్ బికమ్ ఏ మల్టీ మిలియనీర్. డైరీ రాయినటువంటి వాడు ఏమీ సాధించలేడు లైఫ్లో. హీ విల్ బికమ్ ఓన్లీ అన్ యావరేజ్ మ్యాన్. అంచేత ఈ కాలాన్ని మీరు ఎలా సద్వినియోగం చేస్తున్నారు అన్నది మీరు డైరీలో రాసుకోవాలి. ముఖ్యంగా బివేర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, దే వేస్ట్ యువర్ టైం. అంచేత మీరు మీ స్నేహితులు బంధువులు మొహం మీద మీరు దయచేసిన టైం వేస్ట్ చేయకండి అని చెప్పలేరు అనుకోండి, యూ కెనాట్ బికమ్ ఏ మల్టీ మిలియనీర్. నీ టైం వేస్ట్ అయిపోతూ ఉంటే నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తావు? ముందు మీ టైంని వేస్ట్ చేసేటటువంటి ఆ చీడ పురుగుల నుంచి దూరంగా ఉండండి. వాళ్ళు ఏమనుకుంటారు మాస్టర్, ఇంకా అయిపోయినట్టే నువ్వు, నువ్వేం అవ్వవు, వాళ్ళ కోసం జీవించు నువ్వు. వాళ్ళు ఎలాగో నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అలాంటి పిచ్చివాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి సమాజం వి ఆల్వేజ్ రెడీ. డోంట్ బికమ్ ఫుట్ స్టూల్స్, డోర్ స్టెప్స్ అంటాడు డేల్ కార్నే. డోర్ స్టెప్స్ అంటే అర్థమైంది కదా, డోర్ మ్యాట్స్. డోర్ మ్యాట్స్ అంటే ఏంటి, ప్రతివాడు వస్తాడు, నువ్వేమవుతున్నావు, వాడేమనుకుంటాడు, వాడేమనుకుంటే నీకెందుకు, నువ్వేమనుకుంటున్నావు, నీ టైంని నువ్వు ఎలా సద్వినియోగం చేస్తావు. నెక్స్ట్ ఇక్కడ రావాలి. జీవితంలో ఎదగటానికి మొదట నేర్చుకోవాల్సింది ఆర్గనైజేషన్. అడ్డదిడ్డంగా కూర్చోవటం అనేది మీ యొక్క మానసిక స్థితిని తెలుపుతుంది. అంచేత ఆర్గనైజేషన్లో కూర్చుంటే, ఆర్గనైజ్డ్ వేలో కూర్చుంటే మీ యొక్క మానసిక స్థితి కరెక్ట్ అవుతుంది. మిలిటరీ వాళ్ళకి మనకి తేడా ఉండటానికి కారణం అదొక్కటే. చెప్పట్లేదా, నీకు అర్థమైపోతే ఓకే. మరి తిందా, అందరికీ అర్థమైపోయింది వాళ్ళ రాంగ్. సెల్ఫ్ అమ్మా, మీరు చూసుకోవాలి అది. ఇంకోటి, స్పిరిచువల్ యాంగిల్లో నేను టచ్ చేయను అని ఒక రూల్ పెట్టుకున్నాను. ఏది మాట్లాడుతూ ఉంటే ఆ టాపిక్కే తప్ప. కానీ దీనికి రిలేటెడ్ టాపిక్ ఒకటి, ఒక శ్లోకం వస్తుంది మనకి, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకే. నువ్వు స్ట్రైట్గా కనుక కూర్చుంటే ఏమవుతుందో తెలుసా, నీ కోరికలన్నీ తీరిపోతాయంటాడు భగవద్గీతలో. చిన్నగా కూర్చోటంలోనే నీ కోరికలు తీరిపోతాయి. ఇంకేతంటే మీకు మీ బ్రెయిన్ మీ వెన్నుపూస యొక్క పరిస్థితుల్ని ఆకర్షించే గుణం మీకు తెలియదు. ఇంకా ఇట్ ఈజ్ అ మ్యాగ్నెట్, యు ఆస్క్ ఎనీబడీ. సౌత్ పోల్ ఉంది, నార్త్ పోల్ ఉంది, దానికి యు ఆస్క్ ఎనీ ఎనాటమీ మ్యాన్. అండ్ ఇట్ ఈజ్ రన్ బై ఎలక్ట్రిసిటీ. ఆల్ నర్వస్ ఇంపల్సెస్ ఆర్ రన్ బై ఎలక్ట్రిసిటీ. ఎనీ నర్వస్ ఇంపల్స్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ అది. అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందో దానికి పర్పెండిక్యులర్గా గ్యారంటీగా మ్యాగ్నెటిజం ఉంటుంది. యూ కాంట్ సెపరేట్ దెమ్. అంచేత నువ్వు ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చుంటావో, ప్లస్ నీ బ్రెయిన్ ఉపయోగించుకోవటం నేర్చుకుంటావో, నువ్వు అసలు ఏం చేయక్కర్లే. అందుకే మానసిక స్థితి అని చెప్తున్నాను, ఐశ్వర్యం ఒక మానసిక స్థితి అని. అవి నీ దగ్గరికి ఆకర్షించుకుంటూ వస్తాయి ఆ పరిస్థితులు. కానీ నువ్వు స్ట్రైట్గా కూర్చోలేదనుకో, వంకర టింకర్గా కూర్చున్నావు అనుకో, వచ్చేది కూడా పోతాయి. అంతేత మొట్టమొదట మన పిల్లలకి నేర్పించాల్సింది అది ఈజీ చైర్లో కూర్చోటం కాదు, స్టూల్ మీద కూర్చోటం నేర్పించండి. ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారు. 84 ఏళ్ల అర్జునుడికి 125 ఏళ్ల శ్రీకృష్ణుడు ఇస్తున్నటువంటి ఉదాహరణ ఇది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకే. ఎటువైపు చూడకుండా కేవలము స్ట్రైట్గా కూర్చొని మీరు 20 నిమిషాలు కూర్చోండి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం. ఏదో ఒక డిజైర్ పెట్టుకోండి మనసులో, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, లేకపోతే సమ్ కోర్ట్ కేసు, సమ్ ప్రాబ్లమ్, సమ్ హెల్త్ ప్రాబ్లమ్ ఏదో. 6 నెలలు చేయండి అది, చూడండి ఏమవుతుందో చూడండి. ఇంతవరకు ఇది చేసినటువంటి వాడు 2 నెలల లోపలే వాళ్ళ డిజైర్ చేయని ఫుల్ఫిల్ అయిపోయి, మార్నింగ్ 20 మినిట్స్, ఈవినింగ్ 20 మినిట్స్. అంచేత ఇది డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్ మీరు తెచ్చుకోవాల్సిందే. ఇవాళ మేము 10 గంటలకు కూర్చుంటామండి, రేపు ఒక రోజు కూర్చుంటామండి, ఇవాళ మూడు బాగలేదండి. మిలిటరీ వాడు అంటాడు నా మూడు బాగలేదండి, మూడు బాగున్నా బాగుండకపోయినా ఆ టైంకి కూర్చోటండి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకే. ఇది చేస్తే ఏమవుతుందో, ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం దత. ఇంకా ఇంతకంటే ఎక్కువ లాభం ఏదైనా పొందగలిగేది లేదు అని నువ్వే నీ నోటితో అంటావు అని ఎవరితో చెప్తున్నాడు, అర్జునుడితో చెప్తున్నాడు. మనతో కాదు చెప్పేది. అర్జునుడు పొందవలసినవన్నీ పొందించాడు, పాశుపతస్త్రాన్ని పొందించాడు, ఇంద్రుడి అర్ధసింహాసనం పొందించాడు, మెంటల్ కంట్రోల్ ఎంత గొప్పగా ఉంది అంటే ఊర్వశిని అమ్మ అనగలిగాడు. అటువంటి వాడికి కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, నువ్వు ఇలా కూర్చొని చూడు నీకేం లాభం వస్తుంది అంటే, ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం గత. ఇంతకంటే గొప్పదైనటువంటి లాభాలు నాకు రాలేదు. బై ఛాన్స్ నీ ప్రారంభ కర్మల వల్ల, దానివల్ల నువ్వు అనుకునేటటువంటి ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఏం జరుగుతుందంటే నీకు దాన్ని ఫేస్ చేయగలిగేటటువంటి ధైర్యం వస్తుంది. పిరికితనమే ఉండదు, చాలా ధైర్యంగా దాన్ని ఫేస్ చేయగలుగుతాం. బట్ ఇట్ ఈజ్ రేర్. ఇంచేత సిట్టింగ్ పోస్చర్ టెల్స్ యూ హూ యు ఆర్ అండ్ వాట్ యూ కెన్ బికమ్. అలెగ్జాండర్ టెక్నిక్ అని ఓ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ గంటకి $500 ఇస్తే నేర్పుతారు హాలీవుడ్లో. మీలో ఎవరైనా నేర్చుకోగలిగితే, నేర్చుకోవాలంటే నాకు తెలుసు ఆ వ్యక్తి, ఐ కెన్ గివ్ యూ ఎ లెటర్ ఆఫ్ రిఫరెన్స్. ఏంటంటే ఆయనకి 2 మంత్స్ 3 మంత్స్ ఒక పెద్ద క్యూ ఉంటుంది, హాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు. కానీ లక్లీ ఐ నో దట్ మ్యాన్. అంటే మీరు ఎవరైనా ఆ డబ్బు ఖర్చు పెట్టుకోగలిగి గంటకు $500 ఇవ్వగలుగుతాను అంటే మీరు అక్కడ వెళ్ళి నేర్చుకోండి. ఆ అలెగ్జాండర్ టెక్నిక్ వల్ల లాభాలు ఏంటో చెప్తాను. ముందు మీకున్నటువంటి రోగాలు పోతాయి. ఈ అలెగ్జాండర్ టెక్నిక్ అనేటటువంటిది, ఆయన పేరు ఏంటి, ఆయన పేరు అలెగ్జాండర్ తెలుసు కదా, అందుకే దాన్ని అలెగ్జాండర్ టెక్నిక్ అంటాం. ఆయన ఒక పెద్ద డ్రామా ట్రూప్లో మెయిన్ హీరో, ముఖ్యంగా షేక్స్పియరియన్ డ్రామాస్ వేసేది ఆస్ట్రేలియాలో 1870s ఆ ప్రాంతాల్లో. అక్కడ ఆయన పెద్ద హీరో. అప్పుడు ఈ లౌడ్ స్పీకర్స్ అవి పెద్దగా లేవు అని చెప్తే, గొంతుకు బాగా ఉంటే, అంటే బాగా ఉంటే అంటే ఏంటి, కాస్త గట్టిగా మాట్లాడగలిగేవాడికి ఛాయిస్ ఎక్కువ, కాస్త అందంగా మాట్లాడగలిగితే ఇంకా ఎక్కువ. ఈయన రెండు ఉండేది, ఈయన వాయిస్కి బ్యూటీ ఉంది, మెలడీ ఉంది, అండ్ బూమింగ్ వాయిస్. సడన్గా ఒకరోజు ఆయన హామ్లెట్ వేషం వేస్తూ ఉంటే వాయిస్ పోయింది, పెరలైజ్ అయిపోయింది ఒకరు కాస్త. ఆయన జీవిత ఆధారం అదే, వెరీ ఫేమస్ మ్యాన్ అప్పటికే. సో డబ్బు బాగానే ఉంది ఆయనకి, ప్లస్ ఫ్యాన్స్ ఉంటారుగా, అంతేత ఈయన డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్యాన్స్ ఆయన్ని పాపం ఆ బాధ తగ్గించుకోవటానికి ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. నథింగ్ హ్యాపెన్డ్. ఒకరోజు ఏమైంది, ఆయన ఇంటి దగ్గర షేవ్ చేసుకున్నారు. ఒకరి కాస్ట్ ఫెయిల్ అయ్యాయి, వాయిస్ రావటం లేదు. ఒక పర్టికులర్ యాంగిల్లో ఆయన షేవ్ చేసుకుంటూ ఉంటే మాట్లాడగలిగేది, సౌండ్ స్కేమ్ వాడికి అర్థమైంది నేను మాట్లాడు. తర్వాత చాలా ట్రై చేసేది, ఏ పోజులో ఉంటే వచ్చిందో అర్థం కాలేదు. కానీ ఆయనకు ఒకటి మాత్రం అర్థమైంది, పోస్చర్ని కనుక ఆ కరెక్ట్ యాంగిల్లో పెట్టుకుంటే నేను మాట్లాడగలను. మన భారతదేశంలో ఆసనాల టెక్నిక్ అదే, ఇఫ్ యూ హ్యావ్ ద కరెక్ట్ పోస్చర్ లైన్లో పడిపోతాయి. కానీ ఆయన యాక్సిడెంటల్గా పడ్డాడు. కానీ ఆయనకి ఇప్పుడు టెక్నిక్ అర్థమైపోయింది కదా. అంచేత అద్దం ముందు కూర్చుని వారం రోజులు ప్రాక్టీస్ చేశాడు. ఏ పోజులో అతను పెడితే మాట వచ్చిందో, ఏంటి ఆ పోజు అంటే సవంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర. మొత్తం అలెగ్జాండర్ టెక్నిక్ బేసిక్ ఇదే. అంచేత మీరు $500 వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారో, లేకపోతే నా దగ్గర నేర్చుకుంటారో మీ ఇష్టం. నేర్చుకోవాలా మీరు, నేర్చుకోవాలా చెప్పేశా, అయినా అర్థం కాలేదని కూడా మనం నేర్చుకోవాలి. మీరు ఏంటి టెక్నిక్, నుంచున్నా కూర్చున్నా స్ట్రైట్గా ఉంచండి. స్నానం చేసుకున్నప్పుడు కూడా స్ట్రైట్గా కూర్చుని స్ట్రైట్గా చేశాడు. దట్ ఈస్ ద ట్రైనింగ్ హీ గివ్స్. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవటానికి ముందు ఆయన ఫోటోలు మీరు చూస్తే మీకు తెలుస్తుంది దట్ హీ ప్రాక్టీస్డ్ దిస్. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఆయన కూర్చునే విధానము, అంతకుముందు కూర్చునే విధానాన్ని మీరు ఫోటోలు కనుక పట్టుకోగలిగితే చూడండి. హీ లెర్న్ దిస్. ఏమైపోయాడు ప్రైమ్ మినిస్టర్, ఒక ఇంకా పారిపోదాం అనుకుంటున్నాడు, ఢిల్లీ నుంచి వచ్చేద్దామన్న పరిస్థితుల్లో హీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. అంతే కదా, పడుతున్నాను అది తీసుకెళ్ళాడు. కానీ ఏమైంది, 5 ఇయర్స్ హీ కుడ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ బై అలెగ్జాండర్ టెక్నిక్. కానీ ఈ అలెగ్జాండర్ టెక్నిక్ ఇలా స్ట్రైట్గా ఉన్నాక ఒక మెంటల్ మేకప్ కావాలి మీకు. మీ ఆలోచన స్థితి కరెక్ట్గా ఉండాలి. కూర్చుంటేనే అయిపోతుందా, కూర్చుంటే అయిపోయి ఉంటే ఓకే, మేము కర్ర కట్టేసి వెనకాతలు ఒక ఇనపరాడు వేసేసి మిమ్మల్ని బిగించేస్తే ఏం చేస్తారు, చచ్చినట్టు మీరు అలాగే కూర్చుంటారు. ఇట్ వోంట్ వర్క్. ఏమో ఇట్ మే వర్క్, యూ ట్రై, నాకు తెలీదు. సమం కాయశిరో గ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వామి ఆర్గనైజ్డ్ వేలో ది అలెగ్జాండర్ టెక్నిక్ మీద అద్భుతమైనటువంటి క్లాసెస్ మనం కండక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పాను కదా, దీనంతా నేను ఒకే క్లాసులో మీకు ఇవంతా ఎక్కడ చెప్పగలను అని చెప్పి మీకు ఎవడైనా తర్వాత తమాషా ఏంటంటే, ఐ హ్యావ్ ఎ వరల్డ్ రికార్డ్. అదేంటి అంటే, నేను 24 ఇయర్స్ ఆఫ్ మై లెక్చరింగ్ జాబ్, నో స్టూడెంట్ ఆస్క్ మై ఎనీ క్వశ్చన్. నేను ప్రతి క్లాసులోనూ వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అని. ఎవరు అడగలేదు 24 ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో. నాకు స్టూడెంట్ ఎవడైనా బై ఛాన్స్ రోడ్డు మీద కనిపిస్తే నేను గుర్తించలేను కూడా, ప్రాబబ్లీ వాడు నన్ను గుర్తించలేడు. ఎందుకంటే ఎక్సెప్ట్ ద ప్రాక్టికల్ బ్యాచ్, మిగతా వాళ్ళు ఎవరితోనూ నాకు ఇంటరాక్షన్ లేదు. క్లాస్లో చెప్పేసేవాడిని, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగమనేవాడిని. ప్రాబబ్లీ దే డిడ్ హ్యావ్ ఎనీ డౌట్స్, ఆర్ ప్రాబబ్లీ దే నెవర్ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్. నేను మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్నది వాళ్ళకి అర్థం కాలేదేమో, నన్ను అడగలేదు. అలాగే ఇక్కడ కూడా నేను వర్క్షాప్ పెడతాను, నేను ఏదో పెడతాను అంటూ ఉంటాను. నేను ఇది ఎన్నేళ్ళ పెట్టి ఉంటున్నాను, 20 ఇయర్స్ నుంచి ఒక్కడు అడగలేదు. అంటే అలెగ్జాండర్ టెక్నిక్ మీరు అడుగుతారు, అడగారు అంటే, డి యూ థింక్ యూ కెన్ డూ ఇట్? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఐటమ్ బాంబ్ ఫార్ములా చూపించానా? చెప్పేగా ఫార్ములా, మరి బాంబ్ తయారు చేస్తారా? అంత ఈజీ అవుతే నేను ఎందుకు చెప్తానమ్మా, $500 గంటకు తీసుకోకుండా. కానీ అర్థం చేసుకుని పట్టుదల ఉన్నవాడు ఏకలవ్యుళ్ళగా యూ కెన్ లెర్న్ ఇట్. అంచేత మీరు ఈ సాధన చెయ్యాలి, మీ ఇంటికి వెళ్ళిపోయి సమంకాయ శిరోగ్రీవం చేయాలనుకుంటున్నటువంటి మీ యొక్క ఉత్కంఠను నేను ఇంకా ఆపను.